சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம் ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி.
220வ பேஜி 17வ மந்திரம்.
யஸ்மின் பஞ்ச பஞ்ச ஜனாஹ ஆகாஷஸ்ச ப்ரதிஷ்டிதஹ தமேவ மன்னே ஆத்மானம் வித்வான் ப்ரஹ்மாம்ருதோ மிருதம்.
யாஜ்ஞவல்குல வாரு ருக்மந்த్రాలను జనక మహారాజుకి ఉల్లేఖిస్తున్నారు. ఈ ఋగ్మంత్రాలలో ఋగ్మంత్రాలు అంటే ఋగ్వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలు, ఇచ్చిన మంత్రాలు. ఈ మంత్రాలు ఆత్మ జ్ఞాన స్తుతిని చేస్తున్నాయి. ఎంత విశిష్టమైనటువంటిది ఆత్మజ్ఞానం అని మనకు చెప్తున్నారు యాజ్ఞవల్కుల వారు. ఈ రెండు సత్యాలు, వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం తెలుసుకోవాలి. ముఖ్యంగా మాండుక్యం తర్వాత చాందోగ్యము చదివాం, చాందోగ్యం తర్వాత బృహదారణ్యకం చదువుతున్నాం. మాండుక్యంలోనే మనం వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం అని అన్ని ఉపనిషత్తుల్లో వింటూ వస్తున్నాం. కానీ ఈ వ్యావహారిక సత్యాన్ని మనం వ్యావహారికంగా చూడకుండా పారమార్థికంగా చూస్తుంటాం. వ్యావహారిక సత్యాన్ని పారమార్థికంగా చూడడం అంటే ఏమిటి అర్థం? వ్యావహారికమైనటువంటి ఈ యొక్క శరీరము, మనస్సు, ఇంద్రియాలు, ఈ ప్రపంచము, ఇవన్నీ కూడా వ్యావహారికమే. వ్యావహారికం అనగానే మిథ్యా అని అర్థం చేసుకోవాలి. మిథ్యా అంటే, మిథ్యా అనేది దీర్ఘం, మిథ్యా. ఆ మిథ్యా అంటే పరమసత్యము కాదు అని అర్థం. మిథ్యా అనేదానికి వ్యావహారిక సత్యం అని మరొక పేరు. ఈ వ్యావహారిక సత్యానికి ఇటువైపు పారమార్థిక సత్యం, అటువైపు ప్రాతిభాసిక సత్యం, రెండున్నాయి. కళ అనేటువంటిది ప్రాతిభాసిక సత్యం. ఇప్పుడు మన క్లాసు జరుగుతున్నది ఇదంతా వ్యావహారిక సత్యం. బ్రహ్మము పారమార్థిక సత్యం. ఈ వ్యావహారిక సత్యానికి సత్యత్వాన్ని ఇవ్వడమే అజ్ఞానం, పారమార్థిక దృష్టి అన్నమాట అది. వ్యావహారిక సత్యానికి మామూలుగా అజ్ఞానులు అందరూ ఏం చేస్తారు? దీనికి సత్యత్వాన్ని ఇస్తారు. నేను, ఈ శరీరము సత్యం, నా బంధువులు నా వాళ్ళు సత్యం, ఈ ఇల్లు వాకిలి అన్నీ సత్యం. సత్యం అంటే ఏమిటి? వాళ్ళకి, అజ్ఞానులకి ఇది పరమసత్యం. కనుక ఆ వ్యావహారికాన్ని నిజంగా అనుకోవడమే దానికి పారమార్థిక స్టేటస్ని ఇవ్వడం అన్నమాట. అది ఇచ్చినంత వరకు మనిషికి దుఃఖం తప్పదు. అది ఎప్పుడు ఇవ్వకుండా ఉండగలుగుతాము అంటే, పారమార్థిక సత్యమైనటువంటి తురియ ఆత్మని చక్కగా గ్రహించినప్పుడు మాత్రమే. అది గ్రహించి ఇది మిథ్యా అని తెలియాలి. సత్ చిత్ అయిన నేను తురియ ఆత్మని, నాలుగవ పాదాన్ని, నాంతఃప్రజ్ఞం నభహిష్ప్రజ్ఞమైన నేను, ఈ విశ్వతైజస ప్రాజ్ఞ విరాట్ హిరణ్య గర్భ ఈశ్వర ఈ నాలుగు మూడు పాదాలకి వ్యష్టిగా కానీ సమష్టిగా కానీ ఈ మూడు పాదాలకి నేను అధిష్టానం అని తెలుసుకోవాలి. శాస్త్రం వినడం వేరు, విన్నదాన్ని జీర్ణం చేసుకోవడం వేరు. చాలామంది వింటారు, విన్న తర్వాత జీర్ణం చేసుకునేవాళ్ళు చాలా అరుదు. జీర్ణం చేసుకోలేకపోవడానికి కారణాలు అనేక ఉంటాయి, అనేక కారణాలు ఉంటాయి. పరిపూర్ణమైనటువంటి సాధన చతుష్టయ సంపత్తి లేకపోవడం ఒక కారణం, అట్లా అనేక కారణాలు ఉంటాయి. కనుక మనం ఈ వ్యావహారిక సత్యాన్నించి పూర్తిగా కళ్ళు మూసుకొని ఉంటేనే ఆత్మ పారమార్థిక సత్యం తెలుస్తుందని చెప్పదు శాస్త్రం. వ్యావహారిక సత్యాన్ని చూస్తూనే దానిలో ఉంటూనే అది సత్యం కాదని గ్రహించాలి. కుండ చేతిలో పట్టుకొని కుండ లేదు అని అనగలమా? లేదా, కుండ చేతిలోనే ఉంటుంది కానీ అక్కడ కుండ లేదు, మట్టి మాత్రమే ఉంది అని గ్రహిస్తామా? లేదా, మనం వేదాంతం చదివేవాళ్ళు అందరూ కాదు, మనం గ్రహిస్తాం. అదేవిధంగా ప్రపంచాన్ని చూస్తున్నా, ఈ శరీరంలో పనిచేస్తున్నా, నా పాత్రను నేను పోషిస్తున్నా కూడా ఇది సత్యం కాదు అనే జ్ఞానం ఉండాలి అంతఃకరణంలో. అలా రావాలి అంటే పద్ధతిగా శాస్త్రం చదివిన వాళ్లకు మాత్రమే వస్తుంది, అందరికీ రాదు. పద్ధతిగా చదవడం అంటే భగవద్గీత చదవాలి, క్షుణ్ణంగా పరిపూర్ణంగా పదానికి అర్థం తెలియాలి. ప్రతి ఉపనిషత్తు క్రమంగా పద్ధతిగా పదానికి అర్థం తెలియాలి. అర్థాన్ని మనం మనస్సులో అన్వయించుకోవాలి. తర్వాత కొన్ని ప్రకరణ గ్రంథాలు వినాలి. ఇంత చదివిన వాళ్లకు మాత్రమే ఆ విషయం బోధపడుతుంది, కానీ మిగతా వాళ్ళకి బోధపడదు. బోధపడకపోయినా కూడా శాస్త్రం చదవడం వలన, శ్రవణం చేయడం వలన కొంత మనశ్శాంతి లభిస్తుంది. ఆ మనశ్శాంతిని శాస్త్రం వలన వచ్చే ఫలం అని చెప్పి అనుకోకూడదు. చాలామందికి ఒక గురువు దగ్గర భగవద్గీత చదువుతూ ఉపనిషత్తులు చదువుతూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. అంతకుముందున్న గందరగోళం అంతా పోతుంది. ఆ గందరగోళం అంతా పోయి మనస్సులో ఒక ప్రశాంతత, నిర్మలత ఇవన్నీ ఏర్పడతాయి. అమాయకులైనటువంటి కొంతమంది శిష్యులు అనుకుంటారు, నేను మోక్షాన్ని పొందాను అనుకుంటారు. ఆ యొక్క వ్యావహారికమైన మానసిక శాంతినే మోక్షంగా భావిస్తారు. అది ఒక దురదృష్టం, దానికి మనం ఏం చేయలేం. కొంత ధ్యానము, కొంత జపము, కొన్ని సాధనలు ఇస్తాం కదా, అవన్నీ చేసి శాస్త్రం వింటూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆహా, మోక్షం వచ్చేసింది అనుకుంటాం. అది కాదు మోక్షం అంటే. మనశ్శాంతి అనేది మోక్షం కాదు. మనశ్శాంతి అనేది సత్సంగం వలన వచ్చేటటువంటి ఒక బై ప్రోడక్ట్ రిజల్ట్. అది కామ్గా ఉండడం, క్వైట్గా ఉండడం, దేనికి ఇరిటేట్ కాకుండా ఉండడం, ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్. అంతేకాని జ్ఞాన నిష్ట కాదు. అది మిథ్యాత్వ నిశ్చయం చేయనంత వరకు అనాత్మని జ్ఞాననిష్ట రానట్లే. కనుక మనం ఎక్కడున్నాము, ఏం వింటున్నాము, ఏం వినాలి, ఏం అర్థం చేసుకోవాలి కూడా గ్రహించాలి. లేకపోతే మన యొక్క సమయం అంతా కూడా మనం అనుకుంటాం, మన లోకంలో మనం ఉంటూ ఉంటాం, మనం అర్థమైంది అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే గురువుగారికి తెలియదు మనకు అర్థమైంది లేనిది, అది ఇక్కడ సమస్య. ఎవరికి వాళ్లకు మాత్రమే తెలుస్తుంది అది. అందువలన ఇది కొంత కష్టమైనటువంటి విషయం. ఇప్పుడు యాజ్ఞవల్కుల వారు ఏం చెప్తున్నారు, నేనే ఈ జగత్తుకి అధిష్టానం అంటున్నారు. చూడండి ఇక్కడ ఆత్మజ్ఞానం యొక్క విశిష్టత అంటే ఏమిటి, యస్మిన్ పంచ పంచ జనాహ అన్నారు. దేని అందైతే పంచ పంచ జనాహ, అక్కడ మన పుస్తకంలో ఇచ్చారు పంచ పంచ, ఫైవ్ ఫైవ్స్ అంటాం ఇంగ్లీష్లో. గంధర్వులు ఒక గ్రూప్ ఏంటండి, పంచజనాహ గంధర్వులు, పితరులు, దేవతలు, అసురులు, రాక్షసులు, ఒక గ్రూప్ ఆఫ్ పంచజనాహ. ఇంకొక గ్రూప్ తీసుకోవచ్చు పంచజనాహ అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, నిషాదులు, వీళ్ళందరినీ కలిపి ఒక పంచజనాహ గ్రూప్. తర్వాత ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ పంచ ప్రాణాలు కూడా ఒక పంచజన గ్రూపులోకి వస్తాయి. మూడవది తర్వాత పృథివీ, జలం, తేజస్సు, వాయు, ఆకాశము, ఇవన్నీ పంచభూతాలు కూడా ఒక పంచజనం అనే గ్రూపులోకి వస్తాయి. జనం అంటే మనుషులనే కాదు ఇక్కడ అర్థం, ఒక సమూహం, ఐదుతో కూడినటువంటి సమూహం. ఇంకా కూడా చెప్పొచ్చు కండ్లు, చెవులు, ముక్కు, నోరు, చర్మము, ఇవన్నీ చెప్పచ్చు. ఇంకా చెప్పారు ఇందులో పుస్తకంలో చెప్తున్నారు, తైత్తిరీయంలో పాంక్త బ్రహ్మోపాసన అని ఉంది. పాంక్తం వా ఇదగుసర్వం పాంక్తేనైవ పాంక్తగుస్, అట్లా ఐదైదు చెప్పబడినాయి కొన్ని ఉపాసనలు అక్కడ, అవి కూడా తీసుకోవచ్చు అంటున్నారు. అంటే ఏమిటి, సమస్త ప్రపంచము అని అర్థం ఇక్కడ. వ్యష్టి సమష్టి, సమస్త ప్రపంచము కూడా యస్మిన్ ఎవని అందైతే. ఆకాశశ్చ ప్రతిష్ఠిత, ఇక్కడ ఆకాశం అంటే ఏం చెప్పుకున్నాం, అంతర్యామి ఈశ్వర. ఓతశ్చ ప్రోతశ్చ అని చూశాం, గార్గి అడిగింది అక్షర బ్రాహ్మణంలో. ఆకాశశ్చ ప్రతిష్ఠిత అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, ఇవన్నీ కూడా ఆ ఈశ్వరుడి యందు ఉన్నాయి ప్రతిష్ఠిత. ఎందుకంటే ఈశ్వరుడే కదా కారణం జగత్తుకి, ఆయన యందు ఉన్నవి అని అర్థం. ఆరవ మంత్రం మాండుక్యోపనిషత్తు, ఏష సర్వేశ్వరః ఏషోంతర్యామి ఏష యోనిః సర్వస్య ప్రభవాప్యయోహి భూతానాం అని విన్నాం. జగత్కారణ ఈశ్వర ప్రతిష్ఠితః అని ఉంచబడినయి అని అర్థం, ఆయన ఎందే ఉంచబడినయి. తమ్ ఏవ మన్యే ఆత్మానం, ఆ ఈశ్వరుడు ఎవరు, ఆ అంతర్యామి ఎవరు, ఆయన నిజస్వరూపం ఏమిటండి. మాయాసహితం బ్రహ్మ ఈశ్వర, మాయ ఆయన యొక్క శక్తి. మాయా ప్లస్ బ్రహ్మన్ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర, అంతర్యామి. ఈశ్వర అన్న అంతర్యామి అన్న ఒకటి అర్థం. ఈశ్వరుడికి అంతర్యామి అని ఎందుకు అర్థం వచ్చిందంటే అంతఃస్థిత్వ యమయతి అంటే అన్ని జీవరాశుల యందు ఉండి ఈ సర్వ జగత్తునంతా కూడా నియంత్రించేవాడు అని అర్థం. తన మాయాశక్తి చేత ప్రతిబింబిత చైతన్యం అని చెప్పాను. మాయా ప్రతిబింబిత చైతన్యం ఈశ్వర, మాయా మిథ్య, మాయా ప్రతిబింబిత చైతన్యం ఆల్సో మిథ్య. వాట్ ఏంటి సత్యం అందులో అంటే మనం ఈశ్వరుడు యొక్క లక్ష్యార్థానికి వెళ్ళాలి. దానికి వాచ్యార్థం తీసుకుంటే మనకు సరిపడదు, ఎందుకంటే ఈశ్వరుడు కూడా వ్యావహారికం కనుక, భగవంతుడు కూడా ఆయన మాయా సహితంగా ఉండి ఈశ్వరుడిగా ఉన్నప్పుడు వ్యావహారికమే. ఉపాసన కోసం పూజ చేయడానికి మనకు వ్యావహారికంగా బ్రహ్మన్ మాయా సహితంగా మనకు వ్యక్తమవుతాడు. కానీ ఏమనుకుంటున్నా, ఆ వ్యావహారిక ఈశ్వరుణ్ణి పరమసత్యంగా భావిస్తున్నాం కదా చిన్నప్పటి నుంచి. ఇప్పటికీ కూడా చెంపలు వేసుకుంటాం మరీ గట్టిగా. మళ్ళీ అలా చెప్తే ఏం తప్పు అవుతుందో, ఏం పాపం వస్తుందో, ఇంకా భయం. శాస్త్రం చదివే వాళ్ళకి, ఇంకా శాస్త్రం చదవని వాళ్ళకి ఏం చెప్పాలి? కనుక అనుమానం పెనుభూతం అంటుంటారు. కనుక రకరకాలైనటువంటి అనుమానాలు ఆ ఈశ్వరుడి గురించి సత్యత్వం తెలియక, ఆ ఈశ్వరుడి యొక్క సత్యత్వం ఏమిటండి? బ్రహ్మ చైతన్యం. ఆ మాయ అనేటువంటిది ఆయన యొక్క లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. వ్యావహారిక సత్యమైనటువంటి మాయని ఆ పరబ్రహ్మము ఉపయోగించినప్పుడు ఆయన ఈశ్వరుడిగా అయినాడు, అంతర్యామిగా అయినాడు. ఇక్కడ ఆకాశం అన్నాం, ఆయన యందు ప్రతిష్ఠితమై ఉన్నాయి. దానికి కూడా ఈశ్వరుడికి కూడా ఆధారం ఏమిటి? అసలు సత్యం ఏమిటి అంటే చిత్తు, సత్తు చిత్తు ఉనికి ఎరుక అయినటువంటి బ్రహ్మస్వరూపం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అందుకని మాయని ఫిజికల్గా తొలగించక్కర్లేదు, అది వ్యావహారిక సత్యం. ఈ బింబ చైతన్యమైనటువంటి బ్రహ్మము పారమార్థిక సత్యం. ఆ పరబ్రహ్మము యాజ్ఞవల్క్యులు వారు అంటున్నారు, తం ఏవ ఆ పారమార్థికమైనటువంటి బ్రహ్మస్వరూపం మాయారహితం బ్రహ్మ. ప్రతిబింబం మిథ్యే కదండి, మాయలో ప్రతిబింబించిన, ఈ యొక్క శరీరం మనస్సులో ప్రతిబింబించిన ప్రతిబింబం ప్రతిబింబమే. కనుక మాయా ప్రతిబింబిత చైతన్యం ఈశ్వర మిథ్య అయినప్పుడు ఆ బ్రహ్మం సత్యాన్ని మనం ఇప్పుడు డాక్టర్లు లాయర్లు కోటు వేసుకుంటారు చూసారా, ఆ కోటు తీసేస్తే, ఆ కోటు వేసుకున్నంతసేపు డాక్టర్ ఆయన, యాప్రాన్ వేసుకుంటారు, లాయర్ వేసుకుంటాడు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా వేసుకునే ఉంటారు వాళ్ళు, వేసుకోరు కదా. కనుక అది ఎప్పుడైతే తీసేస్తారో ఆ లాయర్షిప్, లాయర్ హుడ్ ఉండదు. అట్లాగే ఇక్కడ కూడా బ్రహ్మ చైతన్యం ఈ యొక్క మాయా ప్రతిబింబిత చైతన్యాన్ని తొడుక్కున్నప్పుడు ఈశ్వరుడిగా కనపడతాడు. అది టెంపరరీగా తీసేయండి. ఇప్పుడు మనం బృహదారణ్యంలోకి వచ్చాం, బృహదారణ్యకం చివరిలో ఉన్నాం, చివరి ఆత్మస్వరూపాన్ని మనం చూస్తున్నప్పుడు ఇప్పుడేం చేయాలి? ఇంకా కూడా ఆ కోటు యాప్రాన్ని పట్టుకొని కూర్చుంటామా? కంచు కానీ లేదు కదా, ఎందుకంటే అది సత్యం కాదు కదా, అది వ్యావహారికం. కనుక అది మానసికంగా మనం తొలగించాలి. అంటే ఏమిటి? లక్ష్యార్థమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనం గ్రహించాలి. ఈ లక్ష్యార్థం అంటే ఏమిటి? రామగీతలో విన్నాం మనం, ఆ లక్ష్యార్థం వాచ్యార్థం. ఈశ్వరుడు వాచ్యార్థం పూజకి, ఉపాసనకి. ఈశ్వరుడు యొక్క లక్ష్యార్థం ఏమిటి? RM1, RM2, RM3 ఇట్లాంటివన్నీ ఈ వెస్టిలో తీసేశాం. RM4, RM5, RM6 అంటే స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, కారణ ప్రపంచ మైనస్ బ్రహ్మన్. ఆ బ్రహ్మ చైతన్యం సత్యం అక్కడ చెప్తున్నారు చూడండి. తం ఏవ ఆ బ్రహ్మ చైతన్యమే ఆత్మానం మన్యే. ఇది మహావాక్యం. ఆ బ్రహ్మ చైతన్యం ఎవరి ఎందైతే ఈ బ్రహ్మ ఈ ప్రపంచం అంతా ఉన్నదో, ఆ ఈశ్వరుడు సత్యమైనటువంటి ఆయన తత్వం ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వమే, ఆ జీవాత్మే అహం మన్యే. అహం అనే సప్లై చేసుకోవాలి. ఆత్మానం నేను అంటే సెల్ఫ్ అంటాం కదా, ఆత్మ అంటే ఇక్కడ నేను. అహం ఆత్మానం, జీవాత్మనైన నేనే ఆ పరమాత్మని. ఆ ఈశ్వరులో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, ఆత్మతత్వం నేనే అంటున్నారు యాజ్ఞవల్కుల వారు. అహం మన్యే యాజ్ఞవల్కుల వారు అంటున్నారు, మనం కూడా అనాలి. అనడం అంటే గ్రహించాలి. అహం ఆత్మానం మన్యే, నేనే అని తెలుసుకుంటున్నాను ఇప్పుడు. కనుక నేనే అన్ని ఈశ్వరుడిగా, జగత్తుగా, అన్ని జీవరాశులుగా నేనే వ్యక్తమవుతున్నాను. ఎందుకంటే నేను అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ లక్ష్యార్థం వాచ్యార్థం అంటే లక్ష్యార్థం, వాచ్యార్థం కాదు. వాచ్యార్థంగా నేను సర్వ ఆత్మని కాలేను, లక్ష్యార్థంగా అయితేనే నేను పరమాత్మని సర్వాత్మని. జీవాత్మనైన నేనే లక్ష్యార్థంగా తీసుకుంటే నేనే పరమాత్మని, నేనే సర్వాత్మని. అది అక్కడ అర్థం. అహం ఆత్మానం తమేవ ఆత్మానం అహం మన్యే, మన్యే అని చెప్పాలి అక్కడ. ఏకారం సంధి మన్య ప్లస్ ఆత్మానం ఉంది, అచ్చు వచ్చినప్పుడు ఆ మన్య అనేది మన్యే అని అవుతుంది. అహం మన్యే, నేను ఈ విధంగా గ్రహించాను. అలా గ్రహించడం వల్ల ఏమిటి? విద్వాన్, అప్పుడు ఆ జ్ఞాని బ్రహ్మ అమృత భవతి. విద్వాన్ బ్రహ్మ, ఆయన బ్రహ్మము కనుక అమృత భవతి, మరణము లేనివాడినని గ్రహిస్తాడు. శరీరముకి మరణం ఉంటుంది, శరీరం నేను కాదు గనక ఇది పంచభూతాలతో చేయబడింది, పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. ఇది సాలిడ్ ఫామ్గా ఉన్నది పంచభూతాలు. ఈ పంచభూతాల్లో కూడా మూడేనండి, మూర్తం రెండు అమూర్తం, మూర్తామూర్త బ్రాహ్మణంలో చూశాం. ఈ యొక్క పంచభూతాలు మూడు పెట్టుకొని ఏమి నాటకం ఆడుతున్నాం చూడండి. అందుకని అందుకే నానాటి బ్రతుకు నాటకము అన్నారు. అగ్ని జలం పృథివీ, ఏమిటి సాలిడ్ బాడీ. ఈ రూపం చూడడానికి, ఇది కనపడటానికి ఎంత తాపత్రయపడతాం. మూడు పంచభూతాలు, ఆ రెండు పంచభూతాలు కనపడవు, గాలి ఆకాశం. ఓకే, ఈ జ్ఞానం వచ్చిన వాడు అమృత భవతి, నేను అమృత స్వరూపుణ్ణి. బ్రహ్మామృత, బ్రహ్మ అమృత స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మను నేనే అమృతం, అమృత స్వరూపుణ్ణి నేనే అని ఈయన గ్రహిస్తాడు అని అర్థం. యాజ్ఞవల్క్యుల వారు చెప్తున్నారు నేను గ్రహించాను అని. అంటే అహంకారము ప్రారబ్ధము ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా అవి ఏమీ చెయ్యవు జ్ఞానిని, అవి ఒక అలంకారం. ఎలాగైతే శివుడికి ఆ నాగేంద్రుడు అలంకారమో, జ్ఞానికి కూడా ఈ ప్రారబ్ధం అనేటటువంటిది ఒక అలంకారం. అహంకారం అనేటిది మినిమం ఈ శరీర పోషణకు కావాల్సినటువంటి అహంకారం ఏదైతే ఉంటుందో అది ఆయనకి భూషణం, నతు దూషణం అన్నారు. అందుకని మోక్షం అంటే హాయిగా జ్ఞానం పొంది ఈ యొక్క ప్రపంచంలో ఉంటూనే ఉంటారు జ్ఞానులు ఎప్పుడూ కూడా. కనుక మోక్షం అంటే ఏదో అయిపోతాం, ఎక్కడికో వెళ్ళిపోతాం, అవేమీ ఉండదు. అట్లా వెళ్ళిపోయేది పోయేది మోక్షమే కాదు అసలు. కనుక హాయిగా మీ మనవాళ్ళు మనవరాళ్లతో ఇంట్లో హాయిగా తింటూ కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చోవచ్చు జ్ఞానిగా ఉంటూ కూడా. ఓకే, అందుకని అమృత అమృతం బ్రహ్మ విద్వాన్ అమృతో భవతి అంటే నిర్మమో నిరహంకార అని మనం చూసాం. సుఖదుఃఖ సుఖ క్షమీనర్. కనుక ఇవన్నీ కూడా ప్రపంచంలోవి ఆయన్ని అంటవు అసలు. ఆయనని అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానిని. ఎవరా బ్రహ్మజ్ఞాని? నేనే అని చెప్పుకోవాలి అట్లన్నమాట. అమృతం అనేది అర్థం అక్కడ. అంతేకాని ఏదో ఇక్కడ అమృతం అంటే పాలుగా ఉంటుంది తాగుతామని ఎట్లా అనుకోకూడదు. నేను అమృత స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపానని గ్రహిస్తాడు అంతే. తర్వాత మంత్రం చెప్తాం, చదువుతాను అదే పేజీలో. ప్రాణస్య ప్రాణముత చక్షుషశ్చక్షు ఉత శ్రోత్రస్య శ్రోత్రం మనసోయే మనోవిదుః తే నిచిక్యుర్బ్రహ్మపురాణమగ్ర్యం. 21వ మంత్రం వరకు ఇదే విషయం చెప్తున్నారు. ఆత్మజ్ఞాన స్థుతి, ఇది కేనోపనిషత్తులో కూడా చూసాం మనం, అదే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఏమిటంటే ఈ ఆత్మనైన నేను అహం మన్యే ఆత్మానం అన్నారు. ఈ జీవాత్మనైన నేను పరమాత్మని, ఏ పరమాత్మ అయితే ఈశ్వరుడిగా ఈ జగత్తు మొత్తానికి అధిష్టానంగా ఉన్నాడో మాయా సహితం బ్రహ్మ, ఈశ్వరుడు నాకంటే వేరు కాదు. అందుకని నేనే ఆ ఈశ్వరుడుగాను ఉన్నాను, జీవుడుగాను ఉన్నాను, జగత్తుగాను ఉన్నాను. కనుక ఉన్నది ఒక్క ఆత్మ అనేక విధాలుగా కనపడుతున్నది. ఇది సర్వాత్మ భావం. కనుక నేనే ప్రాణానికి ప్రాణం, ప్రాణస్య ప్రాణ అన్నారు. ప్రాణం పనిచేయడానికి, ప్రాణం ప్రాణంగా ఉండడానికి ఆత్మనైన నేనే దానికి ఆధారం. ప్రాణస్య ప్రాణ అంటే ప్రాణానికి ఆధారం అని అర్థం. మరియు ఉత అంటే మరియు, చక్షుషశ్చక్షు కళ్ళు కళ్ళుగా ఉండాలి అంటే నేనే ఆధారం. నేనే అంటే ఎవరు? అసచ్చిత్ చైతన్యం బ్రహ్మ. అసత్యచిత్ అనకూడదు, నేనైన సత్తుచిత్తునైన నేను అనాలి. అది అని చెప్పడంలో ఆనందం చాలామందికి. ఆ బ్రహ్మము, ఆ దేవుడు అక్కడ ఇట్లా ఇట్లా చూపిస్తుంటాం. ఇక్కడ నేనే ఆ బ్రహ్మ అని అంటే కొంచెం వెనకాడతాం, భయపడుతుంటాం. జ్ఞాన నిష్ట వస్తే భయం ఉండదు. ఓకే. చక్షుషశ్చక్షు కన్నుకు కన్నును నేను, కన్ను కన్నుగా ఉండాలంటే నేనుంటేనే ఆత్మనైనా నేను. ఆత్మ అంటే ఏంటి? సత్తుచిత్ ఉనికి, ఎరుక. చక్షుషశ్చక్షు ఉత శ్రోత్రస్య శ్రోత్రం. మరియు అంతేకాకుండా చెవుకు చెవును నేనే, చెవుకు ఆ వినే శక్తికి ఆధారం నేనే అని అర్థం. శ్రోత్రస్య శ్రోత్రం మనసో ఏ మనః, మనస్సుకు మనస్సుని. దీనికి ఉదాహరణ చెప్పాను కదా, అనేకసార్లు చెప్పాను క్లాసులో. బల్బస్య బల్బు, ఫ్యానస్య ఫ్యాను. ఎలక్ట్రిసిటీ బల్బుకు బల్బు, బల్బు బల్బుగా ఉండాలి అంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఫ్యాన్కు ఫ్యాన్ అంటే నేను ఫ్యాన్ ఫ్యాన్గా పనిచేయాలంటే ఎలక్ట్రిసిటీ ఉంటేనే కదా పనిచేస్తుంది. కనుక నేను ఫ్యాన్కు ఆధారం, కనుక ఎలక్ట్రిసిటీ అంటుంది నేను ఫ్యాన్కు ఫ్యాన్ని అనేది. బల్బు అంటే బల్బు, బల్బుగా ఉండాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఎలక్ట్రిసిటీ కనపడదు, బల్బు కనపడుతుంది, ఫ్యాన్ కనపడుతుంది, ఎలక్ట్రిసిటీ కనపడదు. అదేవిధంగా ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణము, మన శ్వాస తెలుస్తున్నది కదా మనకు. కళ్ళు చెవులు ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి, ఇవన్నీ గ్రహించగలుగుతాం, మనకు తెలుస్తాయి, అవన్నీ సూక్ష్మ రూపంలో ఉన్నాయి. కానీ సత్తు చిత్త అనే దానికి రూపం లేదు, సూక్ష్మంగా అది కూడా ఒక రూపం లేదు. స్థూల సూక్ష్మ కారణ వ్యతిరిక్త అన్నారు అందుకనే దాన్ని. అటువంటి నేను ఎలక్ట్రిసిటీకే రూపం లేకపోతే ఆత్మనైనా నాకేం రూపం ఉంటుందండి? ఉండదు. కనుక అటు రూపం లేనటువంటి మనసో మనః, మనస్సుకు మనస్సుని. మనసున మనసై అనేది ఒక పాట ఉంది, ఆ పాటలన్నీ కాదు ఇక్కడ. ఇది వేరే మనస్సు. మనసో మనః, మనసులో ఆలోచనలు రావాలి అంటే ఆ ఆలోచనలకు కారణభూతుడైనటువంటి వాణ్ణి నేనే. మనో విదుహు, ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో, విదుహు తే నిచిక్యుహు బ్రహ్మ పురాణమగ్ర్యం. ఇది ఫలం. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకున్నట్లుగా, నిచిక్యుహు నిశ్చయేన శక్ ధాతు, నిచిక్యుహు అంటే ఏబుల్ టు నో, థరోలి కన్ఫర్మ్ సర్టన్లీ అని అర్థం. నిచిక్యుహు వాళ్ళకి అంటే కన్నుకు కన్నుగా ఎవరైతే తెలుసుకుంటారో, కన్నుకు ఆధారం అయినటువంటి ఆత్మస్వరూపాన్ని, చెవులకు ఆధారం, ప్రాణానికి ఆధారం, మనసుకు ఆధారం, ఇవన్నీ పనిచేయడానికి కారణం వెనకాల బ్రహ్మమని ఎవరు తెలుసుకుంటారో, పురాణం అగ్ర్యం, పురాతనమైనటువంటి. పురాణం అంటే ఏమిటి? ఇక్కడ మార్కండేయ పురాణం బ్రహ్మపురాణం కాదు. పురాణం అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటటువంటి ఆత్మ అని అర్థం. దానికి మరణం లేదు, జననం లేదు, ఎల్లప్పుడూ ఉంటుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా ఉంటుంది కనుక పురాణం. అగ్ర్యం, అగ్ర్యం అంటే మొట్టమొదటిగా ఉన్నది ఆత్మే. ఆత్మ ఇదమగ్ర ఆసీత్ అన్నాం. ఆత్మే అగ్ర్యం అంటే మొట్టమొదటిగా ఉన్నది ఆత్మే. ఆత్మ ఉండడం వలన ఈ వ్యావహారికం ప్రాతిభాషికం అన్నీ కనపడుతున్నాయి దాని మీద. ఈ బ్రహ్మ, వాళ్ళు ఈ బ్రహ్మను తెలుసుకుంటారు. పురాణమైనటువంటి మొట్టమొదటిగా ఉన్నటువంటి ప్రాణస్ వీడని తెలుసుకుంటారు. అందుకనే ఆత్మకి పుట్టుక లేదు. ఆత్మకు పుట్టుక లేదంటే అప్పుడు నాకు పుట్టుక ఉండదండి, ఆత్మకు లేదు అన్నాం అనుకోండి, మళ్ళీ ముండక ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళాలి. బృహదారణ్యకానికి వచ్చేసాం, ముగించేస్తున్నాం ఉపనిషత్తులన్నీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? బ్రహ్మ పురాణ అగ్రం అహమస్మి. ఈ జగత్తుకి మొత్తానికి ఆధారం, కన్నుకి, ఈ యొక్క శరీరంలో ఇంద్రియాలకి ఆధారమైనటువంటి ఆ బ్రహ్మాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఆ పురాణ స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని తాముగా తెలుసుకుంటారు. ఒక వస్తువుగా, బయట వస్తువుగా తెలుసుకోరు, తమ స్వరూపంగా తెలుసుకుంటారు అని అర్థం. ఇక్కడ మన అన్ని విన్న మాటలు ఇవన్నీ క్రొత్తగా ఏం లేవు. ఆత్మను తెలుసుకున్నవాడు బ్రహ్మను తెలుసుకున్నవాడు అని అర్థం. ఆత్మ వేరు, బ్రహ్మం వేరు కాదు కదా. నోవర్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు నోవర్ ఆఫ్ బ్రహ్మన్. నాకు బ్యాంక్ చెక్ మీద రాస్తాం సెల్ఫ్. సెల్ఫ్ అంటే నేను అని అర్థం. ఆత్మ అనేటువంటిది ఇక్కడ బ్రహ్మమే ఆత్మ, ఆత్మే బ్రహ్మము, ఆత్మ వేరు బ్రహ్మం కాదు. అందుకని ఆత్మను తెలుసుకున్నవాడు బ్రహ్మాన్ని తెలుసుకున్నట్లే అన్నారు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఇది తెలుసుకోకుండా, ఈ శరీర తత్వాన్ని తెలుసుకోకుండా జనమంతా ఏమిటేమిటో చదవాలని ఎక్కడెక్కడో పరిగెడుతున్నారు. ఆ చదువులు, ఈ చదువులు అన్నీ చదువుతారు, కానీ ఏ చదువులు అయితే చదవడానికి ఇది ఉపయోగపడుతున్నదో దీని గురించి ఎవరు చదవరు. అందుకే కష్టపడుతుంటారు, ఎంత చదివినా ఎంత చూసినా అన్నారు. కనుక ఇది గురించి చదవని వాడితో సమానం. ఎన్ని చదువులు చదివినా కూడా ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అని అన్నారు అని మనకు గుర్తు చేస్తోంది. అది ఈ యొక్క మంత్రం యొక్క అర్థం. తర్వాత మంత్రం చదువుతాను 19. మనసైవాను ద్రష్టవ్యం నేహ నానాస్తి కించన మృత్యోస్స మృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. అన్ని చాలా ముఖ్యమైన మంత్రాలు. మనస ఏవ అనుద్రష్టవ్యం. ఎందుకు యాజ్ఞవల్కుల వారు ఈ మంత్రాన్ని చెప్తున్నారంటే, అనేక మంది, కోట్ల మంది ఈ మార్గానికి వచ్చిన వాళ్ళల్లో కూడా ఆత్మని తెలుసుకోవడం కోసం మనస్సును ఆపేయాలని చూస్తారు. మనసు పనిచేస్తున్నంతసేపు ఆత్మను తెలుసుకోలేమండి. స్టాప్ ద మైండ్. దానికి ఏం చేయాలి? సమాధిలో కూర్చో, మెడిటేషన్ చెయ్యి, ధ్యానం చెయ్యి, అన్నిటినీ ప్రాణవాయువులన్నింటినీ బంధించేసి సైలెన్స్గా కూర్చో, తలుపులన్నీ వేసేసుకో, కూర్చో. ఆత్మ తెలిసిపోతున్నాడు, ఏమీ తెలియదు. ఎందుకని అంటే మనం అర్థం చేసుకోవాలి. సమాధిలోకి వెళితే త్రిపుటి ఉండదు కదా, తెలుసుకునేవాడు ఉండడు, తెలుసుకోబడే వస్తువు ఉండదు, తెలుసుకునేటటువంటి మనస్సు ఉండదు సమాధిలో. నిద్రలోనూ లేదు త్రిపుటి, సమాధిలో కూడా ఉండదు. అంటే ధ్యానం అన్నమాట, డీప్గా ధ్యానంలోకి వెళ్ళడమే సమాధి అంటాం. అలా వెళ్ళినప్పుడు త్రిపుటి ఉండకపోవడం వలన ఏ జ్ఞానము రాదు. అసలు ఉన్న జ్ఞానమే గుర్తుండదు అక్కడ, ఇంకా కొత్త జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సమాధిలోకి వెళితే తెలిసిన జ్ఞానం కూడా జ్ఞాపకం ఉండదు కదా, కొత్త జ్ఞానం ఎట్లా వస్తుంది? నేను ఆత్మననే జ్ఞానం ఎట్లా వస్తుంది? రావడానికి ఛాన్స్ లేదు, ఇట్ ఈస్ ఇల్లాజికల్. కానీ చూడండి, ఇంత వివరంగా మనం చెప్పినా కూడా చాలామంది యోగులు, చాలామంది సాధకులు ధ్యానంలో కూర్చుంటారు, ఇంకా దాంట్లో కూర్చొని దానికి ఎడిక్ట్ అయిపోతారు. ఇంకా ఎవరు చెప్పినా దాంట్లో నుంచి బయటికి రారు వాళ్ళు. ఎవరన్నా మాట్లాడినా కూడా వాళ్ళకేం తెలియదంటారు. ఈ ధ్యానం అనేటటువంటి చాలా ఎడిక్షన్ అండి చాలామందికి. మనం ఎందుకు చెప్తాం వేదాంతంలో ధ్యానం అంటే? నీకు ఏకాగ్రత కోసం రీజనబుల్ కాన్సన్ట్రేషన్ వచ్చిందంటే చాలు ధ్యానం, అంతకంటే చెయ్యక్కర్లేదు. నా యొక్క విద్యాబోధన సమయంలో ఎంతోమందిని చూశాను ఇట్లా ధ్యానానికి ఎడిక్ట్ అయిన వాళ్ళని. ఇంకా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, ట్రాన్స్లో ఉంటుంటారు, ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడరు, కామ్గా ఉంటారు. చాలా అంటే వాళ్ళని అనుకుంటా ఆహా ఎంత జ్ఞానులు అనుకుంటాం మనం. జ్ఞానులు కాదు, పరమ అజ్ఞానులు వాళ్ళు. జనాన్ని భ్రమింపజేస్తూ ఉంటారు. చెప్పాను కదా వేదాంతం చదివే నా స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళు బాగా ధ్యానం చేస్తారండి, వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి, నాకేం రావడం లేదండి, నేను సరిగ్గా ఉన్నాను అసలు ఆధ్యాత్మిక మార్గంలో అని వాళ్ళకి అప్పుడు సందేహం వస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను గొంతు నొప్పి పుట్టేటట్లు వేదాంతం చెప్తూ ఉంటే వాళ్ళకి ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తుంటే నేనేం చేయాలి ఇంకా? అదే నా ప్రారంభం అనుకోవాలి, గురువు యొక్క ప్రారంభం అది. అందుకని సరి అయిన శిష్యులు దొరకడం కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. ఎంత చెప్పినా సరే, ఎన్ని మాటలు చెప్పినా సరే, ఎన్ని మహావాక్యాలు విన్నా సరే, ఎన్ని ఉపనిషత్తులు విన్నా, ఆ అజ్ఞానం అన్నది చూసారా, ఈ ప్రపంచం మోహం అనేటువంటిది లాగేస్తుంది అట్లా. అసలు ధ్యానానికిను ఈ మహా యొక్క జ్ఞానానికి ఏమిటండి సంబంధం? మనము మాట్లాడుతాం ధ్యానం గురించి, బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం, సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం, ఇవన్నీ మనం చెప్తాం. కానీ మనం చెప్పే ధ్యానం వేరు, వాళ్ళు చెప్పే ధ్యానం వేరు. అక్కడ వాళ్ళు మనసుని ఆపేయమంటారు, ఇక్కడ మనస్సు పనిచేయాలంటాం మనం. ఎందుకంటే జాగ్రత్త అవస్థలోనే ఇంద్రియాలన్నీ పనిచేసేటప్పుడే నేను బ్రహ్మస్వరూపాన్ని అనే జ్ఞానం రావాలి. ఇది కఠోపనిషత్తులో కూడా చూసాం మనం. మనసా ఏవ ద్రష్టవ్యం, ఆత్మను మనస్సు ద్వారానే తెలుసుకోవాలి అని అర్థం. చాలా ముఖ్యమైన మంత్రం. ఏమండి ఎంతమంది తప్పిపోతారో తెలుసా? పేపర్లు వేస్తుంటారు తప్పిపోయినాడని, కనపడుట లేదు కనపడుట లేదని చెప్పి వేస్తుంటారు, వాళ్ళ కోసం వెతుకుతుంటారు జనం. అట్లాగే ఆత్మని తెలుసుకోవడానికి వచ్చి చాలామంది కనపడకుండా పోతుంటారు. కనపడకుండా పోవడం అంటే ఏమిటి? ఎక్కడో ఎక్కడో కూర్చొని ధ్యానాలు చేస్తూనో రకరకాల సాధనలు చేస్తూ ఉంటారు. అందుకని గురువు యొక్క సన్నిహిత్యంలో ఉంటేనే బతుకుతాను, లేకపోతే శాస్త్రం వదిలిపెట్టినా గురువుని వదిలిపెట్టినా ఇంకంతే, ఏ అరణ్యంలో పడతామో మనకే తెలియదు. ఓకే, అందుకని మనసా ఏవ అనుద్రష్టవ్యం అన్నారు చూడండి. ఇక్కడ అనుద్రష్టవ్యం అంటే గురు వేదాంత వాక్యము ద్వారా. నేనేదో విన్నాను, చాలా విన్నాను, ఏమంటే కొంతకాలం తర్వాత వినడము కష్టమే. ఎన్ని సీడీలు వింటాం, విని 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 ఈ చెవులు కూడా పనిచేయవు కొంతకాలానికి. అందుకని ఆ వినడం కూడా త్వర త్వరగా వినడం పూర్తి చేసేయాలి. మనం ఏం చేస్తామంటే ఈ వ్యావహారిక ప్రపంచంలో పడి ఆ పనులు ఈ పనులు అన్నీ పెట్టుకుంటూ ఉండు, సరిగ్గా వినకుండా ఆ వయసు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ సీడీలన్నీ చూసి అయ్యో ఇన్ని సీడీలు ఉన్నాయి ఎప్పుడు వింటానని చెప్పి అప్పుడు మొదలు పెడతారు జనం. అప్పటికే కొంత డీజనరేషన్ వచ్చేస్తుంది అన్ని సెన్స్ ఆర్గాన్స్లో. అదొకటిని కాస్త విన్న తర్వాత ఎంత యూట్యూబ్లో పెట్టినా వెబ్సైట్లో పెట్టినా ఎన్ని వింటామండి, ఎంత వినగలం? మనసుకు అనేది ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. అందుకని మన వాళ్ళు చెప్తారు బాగా వయసులో ఉన్నప్పుడే శాస్త్రానికి రావాలి అని. ఎక్కడొస్తామండి, కుటుంబము, బాధ్యతలు, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, వీటితోనే సరిపోతున్నది కదా సమయం. నేను వద్దామన్నా కూడా రానివ్వడం లేదండి వాళ్ళు. అది చెయ్యి ఇది చెయ్యి నేను ఎప్పుడు లాగుతూనే ఉంటారు. మరి కుటుంబంలో ఉంటే అంతే ఉంటాయి, వ్యవహారం ఉంటుంది, సమయం దొరకడం చాలా కష్టం. వినాలంటే ఒక గంట సేపు క్లాసు రోజు సమయం దొరకాలంటే ఎంత కష్టం, దానికి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. దొరకాలంటే వినేది అర్థమయ్యేటటువంటి శక్తి ఉండాలి. అంత తేలిక కాదనండి వినడం అంటే. నేనేదో చెప్తుంటాను, యూట్యూబ్లో ఉన్నాయి నా వినండి, వెబ్సైట్లో ఉన్నాయి వినండి అని చెప్పి పంపిస్తుంటాం. పాపం మీరు మాత్రం ఎంతకని వినగలరు, ఎన్నని వినగలరు. కనుక సమయం వృధా చేసుకోకూడదు అనేది ఇక్కడ నా ఉద్దేశం. ఇంకా ఉందిలే, తర్వాత చదువు దానిలే, తర్వాత విందానులే, ఏమి జరగదు అక్కడ. ఇప్పుడు ఇప్పుడే దిస్ ఈజ్ ద టైం అని చెప్పి అనుకుంటేనే అవుతుంది. ఏ జ్ఞానమైనా కూడా మనస్సులోనే వస్తుంది కనుక మనస్సు ద్వారానే గ్రహించాలి. తస్మాత్ మన ఏవ అంటే మనస్సు, మనం ఏం చేయాలి ఇప్పుడు? మనస్సహ సత్వే జ్ఞానసత్వం, మనస్సహాభావే జ్ఞానాభావం. ఏమిటండి ప్రూఫ్ అంటే నిద్ర. మనస్సు నిద్రలో పనిచేయదు, అందుకని ఏ జ్ఞానం ఉండదు మనసులో. మనసు పనిచేయదు కనుక మనస్సత్వే జ్ఞానసత్వం. నిద్రలో నుంచి మెలకు రాగానే అన్నీ తెలుస్తాయి జ్ఞానాలు. ఏం జ్ఞానాలు అంటే టూత్పేస్ట్ బ్రష్ అన్ని పాలు ఇవన్నీ జ్ఞానాలు వస్తున్నాయి కదా లేవగానే. మనస్సత్వే మనసు ఉన్నప్పుడు, మనస్సు పనిచేయనప్పుడు మన అభావే జ్ఞానాభావ, మనస అభావే జ్ఞానాభావ. తస్మాత్ మనః ఏవ జ్ఞానస్య కారణం. ఏ జ్ఞానమైనా సరే, ఆత్మజ్ఞానమైనా కూడా అంతే. ఏమంటే ఆత్మజ్ఞానం స్పెషల్ అండి, దానికి మనసు అక్కర్లేదంటారు. ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నానంటాడు. నువ్వు చెప్తే కాదు, నాకు ఉపనిషత్తు ఏం చెప్పింది, మనసా ఏవ అనుద్రష్టవ్యం, మనసైవాను. అక్కడ దాన్ని ఎలా విభజించాలి, మనసా మనస్సు ద్వారానే ఏవ మాత్రమే అనుద్రష్టవ్యం. నా అంతటా నేనే పుస్తకం చదువుకుంటానండి, ఒక నాకు ఆ పుస్తకం ఇవ్వండి, ఆ సీడీలు ఇవ్వండి అంటారు. గురువు లేకుండా, గురు అనుగ్రహం లేకుండా, గురు వాక్యం వినకుండా రాదు అది. ఎక్కడెక్కడో ఏవేవో వస్తుంటాయి అన్ని ఉపన్యాసాలు, కానీ ఒక గురువు దగ్గర విని సంవాద రూపంగా మన సందేహాలు తీర్చుకుంటూ ఉంటేనే మనసా ఏవ అనుద్రష్టవ్యం. అను అనేది అక్కడంత ముఖ్యం. మనసైవానుద్రష్టవ్యం ఉన్నది. మనసా ఏవ అను ద్రష్టవ్యం. అను అంటే గురు వేదాంత వాక్యము ద్వారా, శ్రవణ మనన నిధి ధ్యాసము ద్వారా. ఏమని తెలుసుకోవాలి, ఏంటి ఆ ద్రష్టవ్యం, ఏమిటా తెలుసుకునేటటువంటిది. నేహ నానాస్తి కించన ఇహ నాన న అస్తి. నేహ న ఇహ నేహ, ఇక్కడ ఈ ప్రపంచంలో, నేను చూస్తున్నటువంటి ఈ ప్రపంచంలో నేహ. నేహ అనే దాంట్లో రెండు పదాలు ఉన్నాయి, న ఇహ, నా ప్లస్ ఇహ, నాన అస్తి కించన. ఇక్కడ ఎట్లా చేసుకోవాలి అన్వయం, కించన ఇహ నాన న అస్తి, అది అట్లా విభజించుకోవాలి. కించన కొంచెము కూడా, బ్రహ్మ తప్ప, తురీయ ఆత్మనైన నేను తప్ప, కించన నానా అంటే ద్వైతం, వేరువేరుగా కనపడేవన్నీ కూడా, నామరూపాలు అన్నీ కూడా, మనం చూస్తున్నటువంటి వస్తువులు, జంతువులు, క్రిములు, కీటకాలు, ఈ పంచభూతాలు, ఈ శరీరాలు, ఇవన్నీ కూడా నానా, వేరువేరుగా కనపడే ద్వైతం అంతా కూడా. ఇహ నా ముందు కనపడుతున్నటువంటి ప్రపంచం, ఇహ ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇక్కడే, న అస్తి నిజంగా లేదు అని మనసా ఏవ అనుద్రష్టవ్యం అని మనస్సు ద్వారానే గ్రహించాలి. న ఇహ నానా అస్తి కించన మనసైవ ఏవ అనుద్రష్టవ్యం. ఇలా గనక తెలియకపోతే ఇప్పుడు అమృతత్వం పురాణ అగ్ర్యం అనేది ఎట్లా అంటే, ఈ విధంగా తెలుసుకున్న వాడికి అమృతత్వం. ఇహ యహ నానా ఇవ పశ్యతి మృత్యోస్స మృత్యుమాప్ను అది. చూడండి, ఈ విధంగా కనుక తెలుసుకోకపోతే భయపడుతోంది ఉపనిషత్తు మనల్ని, ఋగ్వేదం. తర్వాత క్రింది పదానికి వెళ్ళాలి, సెకండ్ లైన్. ఇహ నానా ఇవ పశ్యతి యహ, ఎవరైతే ఈ ప్రపంచం మొత్తాన్ని అనేక విధాలుగా అనేకంగా చూస్తాడో అన్నాడు. జ్ఞాని చూస్తాడు, చూసినా కూడా దానికి సత్యత్వాన్ని ఇవ్వడు. అజ్ఞాని చూస్తాడు, దానికి మహాసత్యత్వాన్ని ఇస్తాడు అజ్ఞాని. అందుకని ఎవరైతే నానా ఏవ పశ్యతి ఇహ ఈ ప్రపంచమునందు, భార్య, భర్త, ఇల్లు, వాకిలి, ఇవన్నీ నేను ఉపయోగించవన్నీ కూడా పరమసత్యం అనుకుంటాడు మనిషి. అనుకోనే కదా దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు కళలో నుంచి మెలకు రాగానే చెడ్డ కళ వచ్చిందండి, చెడు కళ వచ్చింది. ఆ కళని, ఆ కళ గురించి ఆలోచిస్తామా లేచిన తర్వాత, బాధపడతామా, దిగులు పడతామా, పడము. ఎందుకంటే అది సత్యం కాదని తెలుసు. అదేవిధంగా జ్ఞానికి ఎప్పుడైతే ఆత్మని తానని తెలుసుకుంటాడో, ఈ యొక్క ప్రపంచాన్ని చూస్తున్నా కూడా, ఒడుదుడుకులు, ఇవన్నీ బాధలు, కష్టాలు, డిస్పారిటీస్ ఇవన్నీ చూస్తున్నా కూడా అవి సత్యం కాదని తెలుసుకోవడం వలన అమృతత్వం విందతే. కానీ ఈ వ్యక్తి అజ్ఞాని, ఏదన్నా చదవని వాళ్ళు, శాస్త్రానికి రాని వాళ్ళు. ఏమండి ఎంతమంది అండి వింటున్నారు శాస్త్రాన్ని? వినని వాళ్ళు ఎక్కువ, కోట్ల మంది వినేవాళ్ళు, పదులు 50-100 సంఖ్యలో కూడా లేరు, చాలా తక్కువ. ఆ వినేవాళ్ళలో కూడా అర్థమయ్యేవాళ్ళు చాలా తక్కువ. ఇహ నానా ఏవ పశ్యతి, 20 సంవత్సరాల నుంచి వింటున్నా కూడా ద్వైతంలో మనసులో నుంచి పోలేదు కదా, పోతున్నదో లేదో ఎవరికి తెలుస్తుందంటే స్టూడెంట్కే తెలియాలి. ఎవరైతే పశ్యతి చూస్తున్నాడో అంటే ఇక్కడ సత్యత్వంగా భావిస్తున్నాడు అని అర్థం. పశ్యతి అంటే చూడటం అని అర్థం. జ్ఞాని చూస్తాడు, అజ్ఞాని చూస్తాడు, కానీ మనస్సులో జ్ఞానికి అది సత్యం కాదని తెలుసు, ఉపయోగిస్తూనే ఉంటాడు కొండని, కొండ లేదని తెలుసు. ప్రపంచాన్ని కూడా చూస్తూనే ఉంటాడు, ప్రపంచం నిజంగా లేదని తెలుసు, కానీ అజ్ఞానికి అది సత్యం. ఏమిటండి సత్యం అయితే అవనివ్వండి, సత్యంగా ఉంటే ఏమిటన్నాడు, మృత్యోస్త మృత్యు ఆప్నోతి, మరణం నుంచి మరణానికి ఊంబుటూ టూంబు దుఃఖంలో ఉంటూనే ఉంటాడు. మృత్యోహో స మృత్యుమాప్నోతి సహ, యహ సహ కో రిలేటివ్స్ ప్రొనౌన్స్, యహ ఇహ నానా ఇవ పశ్యతి సహ మృత్యో స మృత్యుమాప్నోతి. మరల మరల జనన మరణాల యొక్క చక్రంలో మనిషి పడుతూనే ఉంటాడు అని అర్థం. తర్వాత మంత్రం 20, ఇక్కడ ఒక కరెక్షన్ ఉంది, ఏకదైవా అనుంది 20వ మంత్రం 221వ పేజీ. ఏకధా అని ఉండాలి, ఏకదైవ, ఆ దా కింద ఒత్తుండాలి. ఏకధా ఏవ అనుద్రష్టవ్యం, చదువుతాను మంత్రం.
ఏకదైవానుద్రష్టవ్యం ఏతదప్రమయం ధ్రువం విరజః పర ఆకాశాత్ అజః ఆత్మా మహాన్ ధ్రువః.
ఈ మంత్రంలో కూడా ఆత్మ జ్ఞానం యొక్క స్థుతిని చేస్తున్నారు యాజ్ఞవల్కుల వారు. ఒక ఉదాహరణ చెప్తుంటాను, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ముఖం ఇక్కడ ఉన్నా కూడా ముఖాన్ని మనం చూడలేం, అద్దం కావాలి మనిషికి. అదేవిధంగా మనస్సు అనేటువంటిది ఏమండి, ముఖము ఉంది అద్దము ఉంది, ముఖం కనబడుతుందా, కళ్ళు కూడా ఉండాలి, కళ్ళు ఉండాలి అద్దము ఉండాలి, అప్పుడే ఈ ముఖం మనకు అద్దంలో చూసుకోగలుగుతాం. కళ్ళు ఉండి అద్దం లేకపోయినా ముఖం చూసుకోలేం, ముఖం ఉండి కళ్ళు లేకపోయినా అద్దం ముఖం చూసుకోలేము, అద్దం లేకుండా కళ్ళు ఉన్నా ముఖం చూసుకోలేము, కళ్ళు లేకుండా అద్దం ఉన్నా ముఖం చూసుకోలేము. కరెక్టే చెప్పానా, చెప్పాను అనుకుంటా. కనుక ఇక్కడ మనం అదేవిధంగా అద్దము అనేటువంటిది మనకు శాస్త్రం లాంటిది, శాస్త్రం అద్దం లాంటిది, కళ్ళు మనస్సు లాంటిది. కళ్ళుంటేనే అద్దంలో ముఖం చూసుకోగలుగుతాం, మనసుంటేనే శాస్త్రం అనే దర్పణంలో అద్దంలో మనం ఆత్మని గ్రహించగలుగుతాం అని తెలుసుకోవాలి. శాస్త్రం అద్దంతో సమానం, మనస్సు కళ్ళతో సమానం, అట్లా చెప్పుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే అది ప్రాణస్య ప్రాణ అని తెలుసుకోవాలి, మనస్సు మనః అని తెలుసుకోవాలి, అట్లన్నమాట. తర్వాత బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని చెప్పేటప్పుడు మనం అది తేలిగ్గా చెప్తాం. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య చెప్పడమే కొంచెం కష్టం. జీవో బ్రహ్మైవ నాపరహ కూడా చెప్పచ్చు, నేను జీవాత్మని పరమాత్మని అంటాం. బ్రహ్మ సత్యం అది బాగా తెలుసు, సత్యచిత్ ఆనంద పారమార్థిక సత్యం అని. జీవ బ్రహ్మైవ నాపరహ, వేరే కాదు. కానీ ఇందులో కష్టమైనది ఏంటంటే జగన్ మిథ్య, ఈ జగత్తు మిథ్య అనేది చేయడం అనేది చాలా కష్టమైనటువంటిది. జగన్ మిథ్యాత్వం చేయడానికి ముందు ఈ శరీరం మిథ్యాని చేయాలి. మిథ్యాని గ్రహిస్తే ఈ శరీరం లాంటిది జగత్ అంతా కూడా తెలిసిపోతుంది, అది ఇక్కడ అర్థం. ఈ నామరూపాలన్నీ కూడా మిథ్యాని గ్రహించాలి. ఇప్పుడు ఈ మంత్రంలో మనకు ఏకధా ఏవ అనుద్రష్టవ్యం, ఆత్మని ఒకటిగానే తెలుసుకోవాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆత్మని చెప్పకూడదు. సోల్ వేర్, SOUL సోల్, సెల్ఫ్ ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఒక్కొక్కరు మమ్మల్ని చెప్తుంటాను, నా కోణం, నా దృష్టికోణం అండి, నా జ్ఞానం వేరు, నీ జ్ఞానం వేరు, జ్ఞానాలు ఎన్నుండవండి, ఒక్కటే ఉంటుంది. మిగతా జ్ఞానాల్లో మార్పు ఉండొచ్చు, అందరు వాళ్ళ ఒపీనియన్లు, వ్యూ పాయింట్స్ ఇస్తుంటారు. వ్యూ పాయింట్స్ అంటే ఇప్పుడు చూడండి, ఈ రైతుల బిల్ ఒకటి ఉంది, ఫామ్ బిల్స్. కొంతమంది చాలా ఉపయోగం అంటారు, దాని ఉపయోగం లేదు, దానివల్ల నష్టం అనేవాడు. ఎంత గొడవ జరుగుతుంది దాని గురించి. అందుకని వ్యూ పాయింట్లు, స్టాండ్ పాయింట్లు ఇవన్నీ ఎప్పుడు కూడా ప్రాబ్లమే. ఈ COVID-19 వ్యాక్సిన్ వచ్చింది కదా, ఇది మనం చేసాం ఆత్మనిర్భర భారత్ ద్వారా, మనం చేసుకున్నాం, మన దేశంలో ప్రోడక్ట్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం. అది నా వ్యూ అంటాడు కొంతమంది. ఆహాహా, ఇది మనం చేసింది మనకి ఎప్పుడు మనకి రాదు. ఇంట్లో ఉన్నటువంటి పెరటి చెట్టు వైద్యం ఎప్పుడు లెక్క చేయం, ఎక్కడి నుంచో వచ్చింది, ఏ దేశం నుంచో వచ్చిందంటే దానికి విలువనిస్తాం. అట్లాగే మనుషులకి పుర్రెకో బుద్ధి అంటారు, చూసారా? అందరికీ మనుషులకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచనలు, వాళ్ళ వ్యూ పాయింట్లు, వాళ్ళ యొక్క దృక్పథాలు అంటారు వీటిని. అదేవిధంగా ఆత్మజ్ఞానంలో కూడా అదే స్టాండ్ పాయింట్లు, అదే దృక్పథాలతో మాట్లాడతారండి చాలామంది. ఏదో అంతా తెలుసు అనుకుంటుంటారు. కనుక శాస్త్రం చదువుకున్న వాడికి బాగా తనకేం తెలియదో తెలుస్తుంది ఫస్ట్. అలా తెలుసుకోవాలి ఫస్ట్, ఏమని నాకు తెలియదని తెలుసుకొని తర్వాత తెలుసుకోవాలి శాస్త్రం ద్వారా. వ్యావహారిక ద్వైతం, పారమార్థిక సత్యం, ఇవన్నీ కూడా సైన్స్ ఇది ఎంటర్ కాలేదండి. ఇప్పుడు మన పిల్లలకి అందరికీ సైన్స్ ద్వారా అన్ని ప్రూవ్ చేయాలంటాడు, ఎక్కడ ప్రూవ్ చేస్తావు? ఆత్మ అనేటువంటిది సైన్స్ ద్వారా ప్రూవ్ అయ్యేది కాదు, ఎందుకంటే ఆత్మ నువ్వే అయి ఉన్నావు, నీకు సైన్స్ ఎందుకు మళ్ళీ ప్రూవ్ చేయడానికి? మూర్ఖత్వం ఎంత థిక్గా ఉంటుందంటే అంత థిక్. హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ హీ నోస్ నాట్, వాడికి తెలియదు, వాడికి తెలియదని వాడికి తెలియదు. అందుకని మూర్ఖులతో ఏమి మాట్లాడలేం, చాలా కష్టం. అందుకని సైన్స్ సైన్స్ అని పట్టుకొని చాలామంది ఆత్మజ్ఞానాన్ని సైన్స్ దాకా తీసుకెళ్ళి సైన్స్ ద్వారా ప్రూవ్ చేయాలి. గాడ్ పార్టికల్, సెల్స్, ఆత్మ, బ్రెయిన్లో ఏమిటేమిటో మాట్లాడతారు, మనకు అర్థం కాని భాష అదంతా కూడా. కనుక ఆత్మ అంటే ఏముంది, సత్, జ్ఞానం, సత్యం, జ్ఞానం, ఆనందం. వ్యావహారిక దృష్ట్యా మూడు పేర్లండి ఒకే బ్రహ్మానికి. అసలు నిజంగా మాట్లాడితే మూడు పేర్లు లేవు. ఏదో మనకు ఉపనిషత్తు బోధించడానికి ఈ మూడు పేర్లు పెట్టింది. ఏం పేర్లు? సత్యం, ఉనికి, తెలుగులో ఉనికి, సత్ ఎగ్జిస్టెన్స్, జ్ఞానం కాన్షియస్నెస్ ఎరుక, ఆనందం 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 అది. వ్యావహారిక దృష్ట్యా మూడు పేర్లు, ఇవి పారమార్థికం కాదండి ఈ పేర్లు కూడా. బ్రహ్మమునికి అసలు పేరే లేదు. ఎత్తదద్రేషమగ్రాహ్యం అగోత్రం అవర్ణమచక్షు స్తోత్రం తదపాణి పాదం, నామం లేదు, రూపం లేదు, పేరు లేదు, వాసన లేదు, రుచి లేదు, ఏమీ లేదు, చప్పగా ఉంటుంది బ్రహ్మం అన్నాడు. ఏమండి అంత చప్పటి బ్రహ్మం ద్వారానే ఈ షడ్రుచులన్నీ తెలుస్తున్నాయి, ఈ శబ్దాలు తెలుస్తున్నాయి, రూపాలు తెలుస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. కానీ ఆయనలో ఏమి ఉండవు, శుద్ధ చైతన్యం అని అర్థం. అణు అనేది ఇక్కడ శాస్త్ర ప్రమాణము ద్వారా, మళ్ళీ ఇక్కడ కూడా చూడండి అణు వచ్చింది, అణుద్రష్టవ్యం, శాస్త్ర ప్రమాణము ద్వారా. ఇక్కడ మనస్సు చెప్పారు ఇందాక, కళ్ళతో సమానం చెప్పాను, అద్దంతో సమానమైనటువంటిది ఇక్కడ ప్రమాణం, శాస్త్ర ప్రమాణం ద్వారా. అణుద్రష్టవ్యం, ఏ కథా ఏవ అణుద్రష్టవ్యం, ఒకటిగానే గ్రహించాలి ఆత్మని. నీ స్టాండ్ పాయింట్, నా స్టాండ్ పాయింట్లు పనికిరావు ఇక్కడ, ఎందుకంటే స్టాండ్ పాయింట్లన్నీ కూడా వ్యావహారికం, పారమార్థికంలో స్టాండ్ పాయింట్లు లేవు. శాస్త్ర ప్రమాణము ద్వారా తెలుసుకోవాలి అని అర్థం. ఏతత్ అప్రమయం, ఇక్కడ అప్రమయం అనేది పదం వైదిక ప్రయోగం. అప్రమేయం అనేది ఇక్కడ మిస్టేక్ కాదు, అది వైదిక ప్రయోగం, ఋగ్వేదంలో ఉన్నది కనుక దాన్ని అప్రమేయంగా మనం చెప్పుకోవాలి. ఈ బ్రహ్మ చైతన్యం అనేక దృష్టికోణాలలో చూడకూడదు అని అర్థం. ఏతద్ అప్రమయం, ఒక వస్తువుగా ఆబ్జెక్ట్గా చూడకూడదు దీన్ని. అప్రమయం అనాశినో ప్రమేయస్య అని చదివాం భగవద్గీతలో. దీని తర్వాత ధ్రువం అన్నారు, మార్పు లేనిది అని అర్థం. మొదటి లైన్లో ధ్రువం అంటే పరమాత్మ, మార్పు లేనటువంటిది, లక్ష్యార్థమైనటువంటి ఆ బ్రహ్మము, ఈశ్వరుడిలో ఉన్నటువంటి లక్ష్యార్థం, ఈశ్వర లక్ష్యార్థం బ్రహ్మ చైతన్యం పరమాత్మ ధ్రువం, మార్పు లేనిది. మిథ్య ఎన్నటికీ సత్యం కాదు, సత్యం ఎన్నటికీ మిథ్య కాదు. పరబ్రహ్మము ఎన్నటికీ సత్యం, ఈ జగత్తు ఎన్నటికీ మిథ్యానే. నా దృక్కోణంలో మేము ఇప్పుడు విశిష్టాద్వైతులు వాళ్ళందరూ ఈ జగత్తు సత్యం అంటారు, వాళ్ళకు కలయ సత్యం కనుక వాళ్ళ దృక్కోణంలో వాళ్ళు చెప్తున్నారు కదండి, వాళ్ళు రైటే వీళ్ళు రైటే, ఏబిటికై ఓబిటికై అట్లా ఉండదు. చెప్పాను కదా, రెండు ఆన్సర్లు ఉండవు ఒక లెక్కకి, ఒకటే ఆన్సర్ ఉంటుంది. విరజ అవిద్య నామ కర్మ దోషాలు లేనటువంటిది, రజ అంటే దోషం, విరజ అంటే ఈ ఆత్మ చైతన్యానికి నేనైనా ఈ ఆత్మ చైతన్యమునకు నా స్వరూపానికి ఎటువంటి దోషాలు లేవు, అవిద్య లేదు, నామం లేదు, కర్మ లేదు, ఎటువంటి దోషాలు లేవు, ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఇంప్యూరిటీస్ అని అర్థం. ఆకాశాత్, ఆకాశము కంటే కూడా అంటే అక్షర బ్రాహ్మణంలో చూసాం ఇక్కడ ఆకాశము అంటే ఈశ్వర, ఆకాశాత్ పరహ అన్నారు. చూడండి, ఆకాశాత్ అంటే ఈశ్వర, ఈశ్వరుడి కంటే పరమా కాదా? ఈశ్వరుడు మూడో పాదం, ఏమన్నా మూడో పాదం అంటే ఏమిటి? రెండు పాదాలే కదా ఉన్నాయంటారా, మూడో పాదం అంటే మాండక్యోపనిషత్తు. ఈశ్వర ఆకాశాత్ పరహ అంటే తురీయ ఆత్మనైన నేను ఈశ్వరుడి కంటే కూడా పరమైనటువంటి వాణ్ణి, అంటే హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, పారమార్థిక సత్యాన్ని, ఈశ్వర వ్యావహారిక సత్యం. ఆ ఈశ్వర కూడా నా రూపమే కదా. అజహ ఆత్మనైన నాకు జన్మ లేదు. ఆత్మ మహాన్ ధ్రువ, చాలా ధ్రువ అంటే ఇక్కడ జీవాత్మ అని అర్థం. రెండో లైన్లో ఉన్న ధ్రువకి జీవాత్మ అని అర్థం, మొదటి లైన్లో ఉన్న ధ్రువం అనేది పరమాత్మ. ఈ పరమాత్మ వేరుగా ఒక వస్తువుగా దర్శించేది కాదు. మరి అందరూ దర్శించారు అంటున్నారు కదండి, ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి అంటే, వాళ్ళందరూ కూడా వ్యావహారిక దృశ్యాలే అవన్నీ కూడా. అర్థమైందా? భగవంతుడు దర్శనం ఇచ్చినప్పటికీ కూడా మనం ఒప్పుకుంటాం శాస్త్రంలో, అది వ్యావహారిక దర్శనం అని గుర్తుపెట్టుకోండి, పారమార్థికం కాదు. అంటే సత్యం కాదా అని అన్నాడు, వ్యావహారిక జగత్తు సత్యమా కాదా? వ్యావహారిక సత్యం. అలాగే ఈశ్వర దర్శనం కూడా భక్తుడికి కలిగినది వ్యావహారిక దర్శనం, పారమార్థికం కాదు, అది పరమసత్యము కాదు. మహాన్ ధ్రువ, అందుకని చూడండి మొదటి లైన్లోనేమో పరమాత్మ, రెండవ లైన్లో జీవాత్మ, ఏకథా అను ద్రష్టవ్యం. పరమాత్మనే జీవాత్మగా, జీవాత్మనే పరమాత్మగా, ఒకే విధంగా ఒకే ఆత్మగా గురు శాస్త్రము ద్వారా తెలుసుకోవాలి, మనస్సు ద్వారా. మనసా ఏవ అనుద్రష్టవ్యం. తర్వాత మంత్రం చదువుతాను. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః నానుధ్యాయాద్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హితదితి. మంచి వార్నింగ్ లాగనమాట ఇస్తున్నది ఉపనిషత్తు, వేదం చెప్తున్నది. తం ఏవ ధీరః విజ్ఞాయ, ఈ యొక్క ఆత్మతత్వాన్ని మనస్సు ద్వారా గురుముఖంగా శాస్త్రం ద్వారా తెలుసుకొని అటువంటి స్వరూపము కలిగినటువంటి అన్ని లక్షణాలన్నీ ఉన్నటువంటి ఆత్మను తానుగా తెలుసుకొని ప్రజ్ఞాం కుర్వీత, నిధిధ్యాసనము చెయ్యవలసినది. ఎవరు? ఎవరైతే శ్రవణం అధిక కాలం ఉపనిషత్తు భగవద్గీత క్షుణ్ణంగా చదువుతారో వాళ్ళు ప్రజ్ఞాం కుర్వీత, వాళ్ళు నిధిధ్యాసనం చేయాలి. ఏమి చదవకుండా నిధిధ్యాసనం చేయకూడదు, చెయ్యలేరు కూడా. నేను నిధిధ్యాసనం చేస్తానంటే ఏం చదివావయ్యా అంటే, ఇంకా ఏం చదవలేదండి అన్నాడు. ఏం చదవకపోతే ముందు చదువు, తర్వాత నిధిధ్యాసనం. బ్రాహ్మణ అంటే ఇక్కడ వైదికుడు, ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేసి ఉంటాడో అతను బ్రహ్మ జ్ఞాని, బ్రహ్మ విషయాన్ని తెలుసుకున్నటువంటి, శాస్త్రం ద్వారా తెలుసుకున్నటువంటి వ్యక్తి వైదికుడు. ఇటువంటి వైదికుడు అంటే వేదాన్ని అనుసరించేవాడు. నానుధ్యాయాత్ బహున్ శబ్దాన్. వేరే వేరే ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఆ శాస్త్రాలు ఈ శాస్త్రాలు చదవద్దు. ఆనందగిరి చెప్తారు ఇక్కడ ఏమనంటే, ప్రస్థానత్రయం కాకుండా మరేది చదవద్దు. ఇప్పుడు భాగవతంలో మేము చెప్పినా కూడా ఉద్ధవ గీత చెప్తాం, కపిల గీత చెప్తాం, ఎక్కడైతే వేదాంతం ఉందో అది చెప్పాను, కానీ భాగవతం అంతా చదవమని కాదు. భాగవతం చదువుతుంటే రామాయణం చదువుతుంటే బాగుంటుంది. ముందు శాస్త్రాన్ని చదివి అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా టైం ఉంటే అవి చదువు తర్వాత ఇంకా బాగా అర్థమవుతాయి. కానీ అవన్నీ పెట్టుకుంటే ఇక్కడెక్కడ చదువుతావు, ప్రకరణ గ్రంథాలు తలమునకలు అయ్యాని ఉన్నాయి, అవన్నీ చదవాలి కదా, వినాలి కదా. కనుక వేరేటటువంటి వ్యాకరణము, మీమాంసలు, రకరకాలు శాస్త్రం ఇవన్నీ కూడా వాటిట్లో పడద్దు. బహున్ శబ్దాను అదన్నీ కూడా వాచో విజ్ఞాపనం, బ్లాబరింగ్ అంటున్నారు, విజ్ఞాపనం. ఈ వివరం వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. హరి ఓం. నమస్కారం. నమస్కారం. హరి ఓం. 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 హరి ఓం.